You just realized your business needed to hire someone yesterday. How can you find amazing candidates fast? Easy. Just use Indeed. Stop struggling to get your job posts seen on other job sites. With Indeed sponsored jobs, your post jumps to the top of the page for your relevant candidates, so you can reach the people you want faster. According to Indeed data, sponsored jobs posted directly on Indeed have 45% more applications than non-sponsored jobs. Don't wait any longer. Speed up your hiring right now with Indeed. And listeners of this show will get a $75 sponsored job credit to get your jobs more visibility at Indeed.com/kidsandfamily. Just go to Indeed.com/kidsandfamily right now and support our show by saying you heard about Indeed on this podcast. Terms and conditions apply. Hiring? Indeed is all you need.
ఇప్పుడు మీకోసం చెరుకు రామ్మోహన్ రావు గారి సంస్కృతి సౌరభం బెస్ట్ ఆఫ్ 2016 కార్యక్రమం. స్టే ట్యూన్. డిస్క్లైమర్: ద వ్యూస్, కమెంట్స్ అండ్ కంక్లూషన్స్ ఇన్ ద ఫాలోయింగ్ ప్రోగ్రామ్ ఐదర్ ఎక్స్ప్రెస్డ్ ఆర్ ఇంప్లైడ్ ఆర్ దోస్ ఆఫ్ ద హోస్ట్ అండ్ నాట్ నెసెసరీలీ ద బిలీఫ్స్ ఆఫ్ మై ఇన్ మీడియా. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the host may express their views, which may be slightly or extremely biased and hence listener's discretion is advised.
Parameshwara Swarupulaina Mind Media Shrotalaku Cheruku Ramamohan Rao నమస్కారములు. ఈరోజు కృష్ణాష్టమి, కృష్ణుని పుట్టుక ఈరోజు జరిగిందని మనకందరికీ తెలిసిన విషయమే. కానీ ఇందులో కూడా నేను ఒక్క మాటను తమకు కృష్ణ అన్నది ఎట్ల రాయవలయను అన్నది తెలిపి నాకు తోచిన మేరకు కృష్ణతత్వమును గురించి తెలుప ప్రయత్నించుతాను. ఇది ఏదో ఒక గంట చెబితే తీరిపోయే తత్వము కాదు, కానీ నాకు తోచిన మేరకు ఆ సారమును ఒక గంట పరిధిలోకి కుదించి చెప్ప ప్రయత్నిస్తాను. మనము కృష్ణ అని రాయుటకు కాకు వట్రసుడి ఇచ్చి షా రాసి కింద నావత్తి ఇచ్చుట సరైనటువంటి విధానము. కానీ చాలామంది పలుకుటలు కృష్ణ అంటే కాకు గుడిచ్చి కింద రావతి ఇచ్చే విధముగాను, లేకపోతే గనక కృష్ణ కాకు కొమ్మిచ్చి కింద రావతి ఇచ్చే విధముగాను రాస్తారు. ఇది తప్పు. వట్రసుడి అన్నది ఏమిటంటే మనకు అచ్చులలో వచ్చే ర అన్న అక్షరము. ఈ అక్షరమే లేకుండా చేసినారు పండితులము అని భావించుకునే కొందరు మహనీయులు. అక్షర సంపద ఎంత ఎక్కువగా ఉంచుకుంటే భాష అంత స్ఫుటముగాను స్పష్టముగాను ఉంటుంది. నేను భాష జోలికి పోకుండా ఈ రు పలుకుట ఎట్లా అన్నది తెలిపి కృష్ణతత్వంలోనికి వస్తాను. అకార ఇకార ఉకారములు అవి పలుకుటలో ఇటువంటి ఇబ్బంది లేదు. ఇక ఆ తరువాత వచ్చేది ర. ఈ ర అన్నది ఏ విధముగా పలుకోవాలంటే మీ చెంపలు, మీ గౌదలు, లేకపోతే గనక మీ తాళువులు కదిలించకుండా యథాతథముగా అంటే మీ ముఖములోని కండరములలో ఎటువంటి చలనము లేకుండా మీరు ర అన్న అక్షరాన్ని మీ కంఠము నుండి తెచ్చినారంటే ఆ శబ్దము బయటికి వచ్చినప్పుడు ఏ విధముగా ధ్వనించుతుందో అది ర. అంటే అది రీగా పలకదు, రూగా పలకదు, కానీ ఆ రెంటికి మధ్యనే ర అని పలకబడుతుంది. ఆ కృష్ణ అన్న శబ్దము కూడా కృష్ణ అని మనం పలకాలి. కానీ కృష్ణ అని కానీ కృష్ణ అని కానీ దయచేసి పలకవద్దు, వ్రాయవద్దు. కృష్ణ అన్న శబ్దాన్ని ఎప్పుడు కాకు వట్రసుడి ఇచ్చి మాత్రమే రాయండి. ఇక అసలు విషయానికి వద్దాము. శ్రీకృష్ణ చరిత దాదాపు అన్ని పురాణాలలోనూ కనిపించుతుంది అని పెద్దల వద్ద విన్నాను. అసలు హరివంశము పేరున భారతంలో కూడా వస్తుంది. ఆ గోపబాలుని పేరుతోని గోపాల తాపనీయోపనిషత్తు ఉంది. ఆయన తత్వము అందులో మనకు విస్తారముగా గోచరిస్తుంది. ఇక వ్యాసభాగవతము మూలమైన ఆంధ్ర మహాభాగవతమును తినుగుంచేసిన మత్పురాకృత శుభాధిక్యము తానెట్టిదో అంటూ పోతన భాగవతమును తినిగించినాడు. కానీ ఆయన మన పూర్వపుణ్యవశమున తెలుగు నేలపై జన్మించి తెలుగు వారిని ఉద్ధరించదలిచి ఈ కావ్యమును మనకు అందించినాడనిపిస్తుంది. అందులోని దశమస్కందము చాలు మనము తరించటానికి. అసలు ఈ భాగవతమును ఓతన్నే స్వయముగా కల్పతరువుతో పోల్చి చెప్పినాడు. ఈ పద్యమును గమనించండి. లలిత స్కందము కృష్ణమూలము శుకాలాపాభిరామంబు మంజులతా శోభితమున్ సువర్ణ సుమన సుజ్ఞేయమున్ సుందరోజ్వల వృతంబు మహాఫలంబు విమల వ్యాసాల వాలంబునై విలయున్ భాగవతాఖ్య కల్పతరు ఉర్విన్ సద్విజశ్రేయమై. శ్రీమద్ భాగవతము కల్పవృక్షము. ఈ పద్యము శ్లేషాలంకారంలో నడుస్తుంది. మనము ఇందు కల్పవృక్షమునకు భాగవతమునకు గల సామ్యమును చూస్తాము. ఆ కల్పవృక్షము యొక్క బోధే మరియు భాగవతంలోని స్కందములు ఎంతో లలితముగా ఉన్నవి. మాను కొమ్మలు మనోజ్ఞమైతే భాగవత స్కందాలు లలిత మనోహరమైనవి. కల్పవృక్షము నల్లగా ఉండే వేళ్ళు కలది అయితే భాగవతానికి మూలము నల్లనయ్య. కల్పవృక్షము చినుకల పలుకులతో సతతము కూడి మనోహరముగా ఉంటుంది. అదేవిధముగా భాగవతము శుకమహర్షి చేత పలుకుబడి ఎంతో సుందరముగా ఉంటుంది. శుకము అంటే చిలుకే కదా. మధుర వాగ్ధారలతో మనోజ్ఞంగా ఉంటుంది ఈ భాగవతము శుకమహర్షి చెప్పుట చేత. చిలుక కొట్టిన పండుకు తీపి ఎక్కువ అన్న నానుడి మనకు తెలిసినదే కదా. పైపెచ్చు శుకుడు తల్లి గర్భము నుండి బ్రహ్మజ్ఞానిగానే బయటపడినాడు. ఆయన అవివాహితుడు. మరి ఆయన నోట విన్న భాగవతము ఎంత మనోజ్ఞముగా ఉండి ఉంటుందో మన ఊహకు అందే విషయము కాదు. కల్పవృక్షము అందమైన పూల తీగలచే పరివృత్తమై ఉంటుంది. మరి భాగవతము మనోహరమైన ఉపాఖ్యానాలు కలిగి భాగవతమునకు అభిన్నముగా ఉంటుంది. కల్పవృక్షము మంచి రంగురంగుల పూలతో శోభిల్లుతూ ఉంటుంది. అదే విధముగా భాగవతము కూడా సజ్జన మనోరంజకమై సులభగ్రాహ్యమై అలరించుతూ ఉంటుంది. కల్పవృక్షము సుందరంగా ఉజ్వలంగా ప్రకాశిస్తూ గుండ్రంగా అంటే స్థూపాకార కాండము కలిగి ఉంటుంది. అదే మరి భాగవతము సుందరము ఉజ్వలము అయిన వృత్తాంతములు కలిగినది. కల్పవృక్షము ఎంత గొప్ప కామితార్థములనైనా అందిస్తుంది. అదేవిధముగా భాగవతము కూడా ఇహ పరాది సకల కామిత ప్రయోజనాలైన సర్వస్వమును సమకూర్చుతుంది. కల్పవృక్షము విశాలమైన చుట్టుకొలత గల పాదు కలిగినది. అలాగే భాగవతము కూడా స్వచ్ఛమైన వ్యాసకృతమై నిండియున్నది. కల్పవృక్షము స్వర్గములో విలసిల్లుతుంది. మరి భాగవతము భూలోకములో విరాజిల్లుతుంది. కల్పవృక్షము శుకపికాది పక్షులకు సైతము శ్రేయస్కరమైనది. అదే భాగవతమైతే ఉత్తములకు బ్రహ్మతాత్వికులకు నిలవై భాసిల్లుచున్నది. అసలు కృష్ణ చరిత భాగవతములోని 10వ స్కందములో ప్రారంభమవుతుంది. పరీక్షిత్తు శుకబ్రహ్మను మహాభాగ తమరు ఇంతవరకు అనేకానేక భక్తగణ చరితములను చెప్పుకుంటూ వచ్చినారు. నాకు సంపూర్ణముగా చెప్పుకుంటూ వచ్చుట చేత ఇప్పుడు భగవానుడగు శ్రీకృష్ణుని గురించి సంపూర్ణముగా తెలుసుకునవలెను అను తపన మెండై నా గుండెలు నిండియున్నది. దయతో వారి చరితమును తెలియజేసి నన్ను ధన్యుని చేయమని అడిగినాడు. అప్పుడు శుకుడు ఈ విధముగా చెప్తాడు. సమ్యక్ వ్యవసితా బుద్ధి తవ రాజర్షి సత్తమ వాసుదేవ కథాయంతే యజ్జాత నైష్ఠికే రతిహి. అంటే నిశ్చయమైన నిశ్చలమైన బుద్ధి పశుఘ్నునికి ఉండదు. పశుఘ్నుడు అంటే పశువులను చంపేవాడు, జంతువులను హింసించేవాడు, అంటే సాత్వికత లేనివాడు. అటువంటి వాడు ఈ సత్కథ ఓర్పుతో కూర్చొని వినడు, దానిని అర్థం చేసుకునే ఆలోచన కూడా చేయడు. ఇక్కడ ఇంకొక మాట చెప్తాను. గర్భవతిని దౌహృది అంటారు. దౌహృది అంటే రెండు హృదయములు కలిగినది అని అర్థము. ఉత్తర గర్భవాసి అయిన పరీక్షితుడు పాండవుల గృహములో అంటే అనవరతము శ్రీకృష్ణగాన పరిశ్రమలందు గర్భవతి అయిన తన తల్లిని కలిగి ఉండటచే తనకు కూడా గర్భావస్థలోనే కృష్ణ లీలా విలాసమును గూర్చి తెలుసుకున్నాడు. అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మశిరో నామకాస్త్రముచే తన చుట్టూ అగ్నిశిఖలు ఆవరించిన వాడైన పరీక్షిత్తు తనను శ్రీకృష్ణుడు రక్షిస్తాడనే ధీమాతో ఉండిపోయినాడట గర్భములోనే. అందుకే నన్ను కాచిన ఆ కృష్ణుని గూర్చి శ్రవణ తత్పరుడనై అడుగుతున్నాను అని అన్నాడు పరీక్షిత్తు శుకబ్రహ్మను. అసలు ఈ పరీక్షిత్తు మహారాజు యొక్క నిజనామము విష్ణురాతుడు, అంటే విష్ణు సాయుధ్యమును పొందువాడు అని అర్థము. చూడండి, పుట్టినప్పుడే అతని గమ్యము నిర్దేశింపబడినది.
మీరు వింటున్నారు చెరుకు రామ్మోహన్ రావు గారి సంస్కృతి సౌరభం బెస్ట్ ఆఫ్ 2016 కార్యక్రమంలో ఒక చిన్న విరామం. స్టే ట్యూన్.
Hi everyone, this is your playback singer Bhargavi Pillai and you're listening to Mind Media, the voice of India. Idi Bharatiya Swaram.
Mind Media, the voice of India. Idi Bharatiya Swaram. Pinsu the Techie Talk with KP, BP, VB. Prati Guruvaram, technology vartha visheshalu, mobile applications gurinchi, gaming, automobiles, mariyu camera, veetanniti paina prati varam మీతో పంచుకోవడానికి వస్తున్నారు బీపీ భానుప్రకాష్ ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ, కేపీ కనకప్రసాద్ ఫ్రమ్ ఆల్బనీ న్యూయార్క్ అండ్ విబి వెంకట భామిడిపాటి ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ. హలో కేపీ.
హే బీపీ, ఎలా ఉన్నారు?
బ్రహ్మాండం. ఈ షో దాదాపు ఎన్ని సంవత్సరాలుగా చేస్తున్నాం కేపీ?
3 సంవత్సరాలు.
ఇది 4వ సంవత్సరం. సో స్టే ట్యూన్డ్ ఆల్ ద టైమ్ టు మైండ్ మీడియా.
అభిజిత్ పిఎస్ నాయర్ గారి వయలిన్ వాద్య సంగీతం 1 మినిట్ మ్యూజిక్ బైట్.
మైండ్ మీడియా ఫేస్బుక్ పేజ్. పుస్తకం పట్టుకుంటే నిద్ర వస్తుంది, ముఖ పుస్తకం పట్టుకుంటే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫేస్బుక్ గోడెక్కి 4 లైకులు వెనకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం కడుక్కోకపోయినా ముఖ పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు. ఇది వరకు వీధి అరుగు పిట్టగోడ మీద జనాలు కూడేవారు, మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లు అయితే ఫేస్బుక్ గోడైంది. అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు, మా ఆర్కైవ్లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాళ్ళు తెలుసుకోవడానికి లైక్ అస్ ఆన్ facebook.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
అది మన పూర్వుల గొప్పదనం. భగవత్ సంబంధము అయినది కృష్ణస్య భగవాన్ స్వయం అని అన్నారు వ్యాసుల వారు. భగవద్గీత సిద్ధాంతము, భాగవతము దృష్టాంతము. ఆయన చేసే పనులు లీలలు, మనము చేసేవి కర్మలు. ఆయనది అవతారము, మనది జన్మము, మన జన్మము మన కర్మఫలము, ఆయనది లీలామానుష విగ్రహము. ఆయనకు ఒకరు దగ్గర లేదు, ఒకరు దూరము లేదు. వారి వారి కర్మఫలములు వారికిచ్చి తాను అంతర్ధానమంతాడు ఆయన. ఇక మెల్లమెల్లగా కృష్ణ లీలాతత్వ విచారణలోనికి పోదాము. శ్రీముఖనామ సంవత్సర దక్షిణాయన వర్ష ఋతువు శ్రావణ బహుళ అష్టమి రోహిణి నక్షత్రము నాలుగవ పాదం బుధవారము నాడు అర్ధరాత్రి ద్వంశములో దేవకీదేవి వసుదేవుల పుత్రునిగా శ్రీకృష్ణుడు జన్మించినాడు. అంటే నేటి క్యాలెండరు డేటుతో సరిపోల్చుకోవాలనంటే క్రీస్తునకు పూర్వము 3228వ సంవత్సరమున శ్రీకృష్ణ పరమాత్ముడు జన్మించుట జరిగినది. చేత వెన్న ముద్ద చెంగల్వ పూదండ బంగారు మలత్రాడు పట్టుదట్టి సంధ్య తాయతలను సరిమువ్వ గజ్జలు చిన్ని కృష్ణ నిన్ను చేరికులతూ అన్న నేను బాల్యములో మా అమ్మమ్మ వద్ద నేర్చుకున్న పద్యమే గుర్తు వస్తుంది. కృష్ణ అన్న మాట మదిలో మెదిలితే ఒక్క దట్టి అన్న మాటకు మాత్రము ఇందులో కొందరికి అర్థము తెలియకపోవచ్చునన్న ఉద్దేశ్యముతో చెబుతాను. మిగతావన్నీ అందరికీ అర్థమయ్యే పదాలే. దట్టి అంటే మొలత్రాడు అని అర్థం. ఈ కాలము మొలత్రాడు వేసుకునే మగవాడేడి, బోసి మొలలతో ఉండటము అలవాటైపోయినది. దానికున్న అంతరార్థము ఎందుకు ధరించాలా అన్న ఆలోచన ఈ కాలము వారికి లేదు. ఎంతగానో వర్ణింపబడిన ఆయన జన్మ వృత్తాంతము ఆసక్తుడనైన అశక్తుడనైన నా మాటలో చెప్పాలంటే ఆయన పుట్టుకచే ప్రకృతి పులకించింది. దుర్వార మదాంధ దుష్ట దురితాళికి ఇక ముప్పు తప్పదని మురిసిపోయింది సకల వసుదాత అయిన భూమాత. అందుకే పోతన అంటాడు, పాడిరి గంధర్వోత్తములాడిరి రంభాది కాంతల ఆనందమునన్ కూడిరి సిద్ధులు భయములు వీడిరి చారణులు మేరసే వేల్పుల భేరుల్. పరిస్థితి ఏమిటి? దేవకీ వసుదేవులు కారావాసమై జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. వారు ఏ విధమైన సంబరాలు చేయలేని స్థితిలో ఉన్నారు. అతి ప్రసన్నుడైన వెన్నుని కన్న దేవకి పున్నమి నాడు, షోడశ కళాప్రపూర్ణుడైన చంద్రుని కన్న ప్రాగ్దిశ వలె చెరువొందినదంటారు పోతన్నగారు. 16 కళ్ళ పూర్ణావతారంగా శ్రీ మహావిష్ణువు భూమిపై అవతరించినది అర్ధరాత్రి వేళ. అందుకే ఆ చేయవలసినటువంటి సంబరాలన్నీ గంధర్వాదులు చేసినారు. ఏమైతేనేమి, ఎంత పుణ్యము చేసుకున్నదో యశోద లోకాలన్నింటినీ కడుపున దాచిన విశ్వంభరుడు గోపాల బాలుడై నంద యశోదానందనందనుడై వారి అమాయక అవ్యాజ అనన్య ప్రేమను మనకు తెలియజేసినాడు. అసలు తల్లిదండ్రుల మమతానురాగములు ఇటుల ఉండవలను అన్న మాటకు దృష్టాంతరముగా, సంతోషము సద్దు మునగకముందే కామరూపిణి పూతన స్తన్యమివ్వ వచ్చినది బాలకృష్ణునకు. ఆ పరమాత్మని ఒడిలోనికి తీసుకొని పాలివ్వ మొదలెడుతూని ఆ రక్కసి పంచప్రాణాలను కూడా పీల్చివేసినాడు కృష్ణుడు. ఆమె ఒడిలో చేరిన ఆ బాలగోపాలుని పాదము మేను సోకుటిచే దుర్మతి అయి కూడా వైకుంఠము బడసినదట. మరి ఆయన పాదము చెంత పుట్టిన గంగకే పాప ప్రక్షాళన మహత్తు ఉంటే మరి ఆయన కాలే తగిలితే మోక్షము పొందదా పూతన ఎంత పాపి అయినా? అసలు కంసుని పనుపున వచ్చిన పూతనకు కృష్ణుని చంపుటయే ధ్యేయము, కానీ తనదైన శత్రుత్వము ఆయన పైన లేదు. కృష్ణాష్టమి నాడు భక్తులు పగలంతా ఉపవాసము ఉండి సాయంకాలం శ్రీకృష్ణుని పూజిస్తారు. శ్రావణ మాసంలో లభించే పళ్ళు శుంఠి బెల్లము కలిపిన వెన్న పెరుగు మీగడ స్వామికి నైవేద్యం పెడతారు. ఊయలలు కట్టి అందులో శ్రీకృష్ణ విగ్రహాలని పడుకోబెట్టి ఊపుతూ జోలపాటలు కీర్తనలు పాడుతారు. వీధుల్లో ఎత్తుగా ఉట్లు కట్టి పోటీపడి వాటిని కొడతారు. భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణ జయంతి వ్రతంగా ఆచరిస్తే గోదానం చేసినంత ఫలితము, కురుక్షేత్రంలో సూర్యదానము చేసిన ఫలితము దక్కుతుందని బ్రహ్మాండ పురాణము చెబుతూ ఉంది. కలియుగంలో కల్మషాల్ని హరించి పుణ్యాల్ని ప్రసాదించే పర్వదినము ఇదని కూడా వివరించింది. బాలకృష్ణుడు దినదిన ప్రవర్ధమానమగుచు తన లీలా వినోదాదులచే బాల్యము నుండే అడుగడుగున భక్తులకు జ్ఞానోపదేశం చేస్తూ వచ్చినాడు. ఈ బాలకృష్ణుడు ఇంటింటా తన స్నేహితులతో వెన్న ముద్దలు దొంగలిస్తూ వెన్న దొంగగా ముద్ర వేసుకున్నాడు. అలా వెన్న ముద్దల దొంగతనంలో కూడా మానవులకు అందని దేవరహస్యం ఉన్నది. వెన్న జ్ఞానానికి సంకేతముగా చెబుతారు. వెన్నను నవనీతము అంటారు. నవనీతము అంటే క్రొత్తగా పుట్టినది అని అర్థము. ఆ మాట నిజమే కదా. కంటి ముందు మీగడతో కూడిన పెరుగు ఉంది. ఆ పెరుగు నుండి మీగడ వేరుపరిచి ఆ మీగడను మధించగా వెన్న లభ్యమవుతుందన్న జ్ఞానము ముందు మనలో కలగవలను కదా. ఆ తరువాత మంథనము మొదలవుతుంది. అంటే చిలుకుట బాగా చిలికిన పెదప వెన్న ఉచ్చుట మొదలవుతుంది. కానీ మజ్జిగ నీరు కూడా దానితో ఉంటుంది. దాని నుండి ఎంతో ఒడుపుగా వెన్నను బయటకు తీయవలసి ఉంటుంది. లేకుంటే ఆ వెన్న ఆ మజ్జిగ నీటిలో కలిసిపోతుంది. అట్లు కాక ఒకవేళ తొందరపాటుతనముతో వేరు చేసిన మజ్జిగతో కూడిన వెన్న తీస్తే ఎక్కువ రోజులు నిలువ ఉండదు. కావున మజ్జిగ నీరు బాగా వడసిన తరువాత వెన్నను నిలువ చేయవలను. మరి మనసు పెట్టి ఆలోచించితే ఈ నవనీత న్యాయము మనకేమి చెబుతూ ఉంది? మనస్సు అన్న స్వచ్ఛమైన పాల నుండి ఏదైనా నీరు ఉంటే దానిని వేరుపరచుటకు ముందు పాలను కాచవలను. అప్పుడు పాలు చిక్కనవుతాయి. అంటే మనసు చిక్కనవుతుంది. అప్పుడు మనసుకు జ్ఞానానికి అనుసంధానమగుటకు ఒక గురువు లేక ఉపదేశము కావలసి వస్తుంది. అదే తోడంటూ లేక తోడు, పేరబిట్ర లేక చేమేరి అని కూడా అంటారు. ఇంత అయిన తరువాత పాలలోని గోరువెచ్చదనము తరిగిపోకుంటే అప్పుడు పాలు పేరి పెరుగవుతుంది. ఆ గోరువెచ్చదనమే మనలోని తపన, ఆకాంక్ష లేక జిజ్ఞాస. అది ఉన్నప్పుడు పెరుగు త్వరగా పేరుతుంది. అంటే పలుచగా ఉన్న విషయ సంపద ఇప్పుడు ఘనీభవించుతుంది. అది మెదడులో పదిలముగా ఉంది. ఇక కావలసినది ఏమిటి? సాధన. అదే మనోమధనము. అంటే పెరుగును చిలుకుట. అప్పుడు జ్ఞానము వస్తుంది. ఆ జ్ఞానము అనుష్ఠించితే, అంటే ఆ వెన్న తింటే, అప్పుడు మనకు లభించేది పరమాత్మ సాయుధ్యమే. కృష్ణుడు వెన్న తినుటలోని తత్వమిది. ఈ తత్వజ్ఞానమన్న వెన్న గ్రహించి దాన్ని కలిగి ఉన్న నీ శరీరమనే మృణయ పాత్రను ఛేదించు. అంటే నీ శరీరమనే మట్టి కుండను పగులగొట్టు. అప్పుడు నీవు ఆత్మజ్ఞానివి. ఇది ఆ కన్నయ్య మనకు వెన్న తిండ్రలో తెలిపే సత్యము. అదేవిధముగా ఆయన బాల్య క్రీడలో మరొక సందేశాన్ని చెబుతారు. గోపికలు కుండలలో ఇళ్లకు నీళ్లను యమునా నదిలో నుండి తీసుకుని వెళుతూ ఉంటే రాళ్లను విసిరి చిల్లు పెట్టేవాడట. అంటే ఆ కుండ మానవ శరీరము అనుకుంటే ఆ కుండలోని నీరు అహంకారము. ఆ అహంకారం కారిపోతే గాని లేక జారిపోతే గాని జీవికి ముక్తి లభించదు అని ఇలా వారి లీలలలోని ఆంతర్యాన్ని భాగవతోత్తములు వివరిస్తూ ఉంటారు. ఈ విధముగా గోపకులమును మాయ నుండి వేరు చేసి తన ఉనికిని తెలియవరిచి జ్ఞానులకే కాక మూఢులకు కూడా జ్ఞానాన్ని ప్రసాదింపజేసినాడు ఆ కృష్ణుడు.
మీరు వింటున్నారు చెరుకు రామ్మోహన్ రావు గారి సంస్కృతి సౌరభం బెస్ట్ ఆఫ్ 2016 కార్యక్రమంలో ఒక చిన్న విరామం. స్టే ట్యూన్.
నమస్తే, దిస్ ఇస్ భూవిక. నౌ యు ఆర్ లిసనింగ్ టు మై మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా.
ఇందుగలడందు లేడని సందేహం వలదు. సాహిత్యం, సినిమా, సైన్స్, చరిత్ర, రాజనీతి, సైకాలజీ, జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, చరిత్రను మలుపు తిప్పిన గొప్ప వ్యక్తులు, ఇలా వివిధ అంశాలలో నేను నేర్చుకున్నవి, నన్ను ఆశ్చర్యపరిచినవి మీతో పంచుకోవడానికి ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 to 7 ఇండియన్ స్టాండర్డ్ టైంకి పీవీకేతో పిచ్చాపాటి కార్యక్రమం ద్వారా మీ ముందుకు వస్తున్నాను. కార్యక్రమం పునఃప్రసారం సాయంత్రం 6:30 to 7 ఈస్టర్న్ స్టాండర్డ్ టైంలో కూడా.
హాయ్, దిస్ ఇస్ సాకేత్. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
నమస్తే, నేను మీ విద్యారాణి. 1 మినిట్ బైట్స్ కార్యక్రమంలో శ్రోతల కోసం భాస్కర శతకంలోని ఒక పద్యం. ఆరయనింత నేరు పరియై చెరించిన వాణి దాపునన్ గౌరవముప్పగూర్చునుపకారి మనుష్యుడు లేక మేలు చేకూర దదెట్లు హత్తుగడగూడునే చూడబదారువన్నే బంగారములోననైన వెలిగారము గూడకయున్న భాస్కరా. ఈ పద్యం యొక్క భావము, గౌరవము కూర్చు చెలికాడు లేక తానెంత వాడైనను మనుజునకు మేలు జరగదు, మేలువన్నె బంగారమైనను టంకము లేనిది ఇతర వస్తువుతో కలియదు కదా. ధన్యవాదములు.
డౌన్లోడ్ మైండ్ మీడియా యాప్. క్రొత్త పరవళ్లు తొక్కుతున్న ఈ ఇంటర్నెట్ యుగంలో మొబైల్ లేని మనిషి కనపడడంటే చోద్యమే. అందుకే మీకోసం, మీ మొబైల్స్ కోసం మా ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ యాప్లు అందుబాటులో ఉంచాం. రేడియో స్టేషన్స్, పాడ్కాస్ట్లు, యూట్యూబ్ వీడియోస్ అన్నీ ఒకే దగ్గర. హై క్వాలిటీ స్టేషన్లతో పాటు లో డేటా ఛానల్స్ కూడా. మైండ్ మీడియా అని సెర్చ్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రేవంత్ని. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
నేను ప్రతి అంశమును తీసుకొని చెబుతూ పోతే నాకు తోచిన మేరకు మొత్తమంతా చెప్పలేనేమోనన్న ఉద్దేశ్యముతో కొన్ని అంశములు మాత్రమే తీసుకునడం జరిగినది. ఇప్పుడు నేను మద్ది చెట్ల వృత్తాంతానికి పోతూ ఉన్నాను. ఇక్కడ అసలు శ్రీకృష్ణ బాలలీలా హేళ మనము గమనించితే, ఆయన తన బాల్యమంతా తనతో ఉన్నటువంటి, తెలిసినా లేక తెలియని వారెవరైనా కూడా, అకారణ శత్రుత్వము కలిగి ఉన్నా కూడా, అందరికీ మోక్షము ప్రసాదించడమే ఈ బాలభగవానుని లీలాతత్వం. ఆయన చేత సంహరింపబడిన వారు, ఆయన చేత కాపాడబడిన వారు ప్రతి ఒక్కరూ కూడా మోక్షప్రాప్తిని పొందినారు. ఇక విషయానికి వస్తే ఇందులోని మర్మమేమిటో మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ పోతన యశోదను ఉద్దేశించి ఈ మాట చెప్తాడు. జగజ్జాలములు ఉన్న పొట్ట కట్టన్ వశమే అని ఆ మాట. ఇది ఎందుకు వస్తుంది అన్నది నేను ముందు ముందు చెప్పుకుంటూ వస్తాను. వడల చెమటలేగయ్య ఉత్తరీయముదార వీడియున్న తురుము విరులురాల కట్టరాని తన్ను కట్టెదనని చింత కట్టుకొనిన తల్లి కరుణ దూచి. అంటే ఎట్లయితేనేమి, ఆమె ఎంతో కష్టపడింది, ఆమె శరీరం అంతా చెమటలు పట్టినాయి, ఆమె పైట కొంగు జారుతూ ఉంది, ఇన్ని జరిగినా కూడా తాను పట్టుదలగా కృషితో కృష్ణుణ్ణి రోటికి కట్టాలా అనే పట్టుదలతో రోటికి కట్టిందట. నిజానికి ఆమె కట్టలేదు, తనకు తానుగా పట్టుబడి కట్టించుకున్నాడు. ఆ కట్టడానికి ఎంత పొడవు తాడు తెచ్చినా 2 అంగుళాలు తక్కువ ఆగుతూ వచ్చిందట. ఆ 2 అంగుళాలే అహంకారము, మమకారము. మరి తక్కువ దేనికి అయ్యేది? కట్టబోయే తాటికి. తాడు అంటే పాశము అని సంస్కృతంలో అర్థము. భగవంతుని బంధించుటకు తాడు సరిపోవాలనంటే ఈ అహంకార మమకారములు ఆయనకే అర్పించితే అప్పుడు తాడు సరిపోతుంది. ఆ పనిచేసింది యశోదమ్మ మానసికంగా. అంటే అప్పుడు తాడు సరిపోయింది. అంతవరకు తనకు పట్టుదలైతే ఉండిపోయింది, కానీ ఏకాగ్రత ఉండిపోయింది, కానీ నేను నాది అన్న ఆ అహం మాత్రము, ఆ మమకారం మాత్రము ఉండినందువల్ల కట్టలేకపోయింది ఆమె. ఎప్పుడైతే భావము, భక్తి సమన్వయమైనాయో అప్పుడు భగవంతుడు తన శరీరమును అదుపు చేయుటే కాక ఆ భాగవతురాలికి దొరికిపోయినాడు. ఎప్పుడైతే నాది నాది అన్న ఈ నాదులన్నీ భగవద్ధ్యానమన్న పాదులో విడిచి ఆ పరమాత్ముడినే కల్పవృక్ష ఫలముకై మనసును పాదుగొలిపితే ఇక భక్తుని దైవాశ్రయమునకు ఏ ఆటంకము రాదు. అదే చేసింది యశోద చివరకు. ధారణ అంటే ధరించుట, పట్టుకొనుట, సర్వకాల సర్వావస్థలయందు మదులోనే మెదలుచుండుట. అట్లు మెదలినాడు కాబట్టి ఆమె ఆయనను పట్టుకోగలిగినది. ఇప్పుడు ధ్యేయము అంటే కృష్ణుడు దొరికినాడు, ఇక ఆయనను తన మనసులో అంటే రోటికి కట్టబెట్టింది. ఇక్కడ కూడా ఒక మాట చెప్పుకోవచ్చు, మనసు రోలు వంటిది. తలపులు మనసును స్థిమితంగా ఉండనీక దంచుతూనే ఉంటాయి. అట్లు జరగకుండా ఆ పరమాత్మనే ఆ రోటికి కట్టివేసింది. కానీ కట్టే వరకు అదే ధ్యాస, అదే ధ్యానము. ఆ ధ్యానము ఫలించింది కాబట్టి ఆయన కట్టుబడినాడు. ఆయన కట్టుబడి ఉన్నంత వరకు ఇక దంచుటకు వీలు లేదు కదా. భగవంతుని కూర్చిన ఈ తత్వము భక్తులకు గాక వేరెవరికి తెలుస్తుంది. వీనినే ధారణ ధ్యానము అంటారు. ఇవి పతంజలి యోగ సూత్రములలో వస్తాయి. ముందు ఈ పతంజలి యోగ సూత్రములలో అష్టాంగ యోగము అన్న విషయమును ఒక్కసారి స్పృశించి ఈ కృష్ణతత్వమునకు అన్వయించుకుని వెళదాం. పేరే అష్టాంగ యోగము కావున ఇందులో 8 సూత్రములు ఉన్నాయి. వానిని గురించి అతి క్లుప్తముగా తెలుపుతాను. 1, యమము, బ్రహ్మచర్యము, దయాక్షాంతి అంటే క్షమ, ధ్యానము, సత్యము, పాపరహిత స్థితి, అహింస, ఆస్తేయము, మాధుర్యము, దమము, ఇవి యమము అన్న 10 యమము యొక్క అంగములని యోగశాస్త్ర గ్రంథములు చెబుతూ ఉన్నాయి. ఇక నియమం అంటే శౌచము, సంతోషము, తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానము అన్నవి నియమములు అని వేదాంతసారము చెబుతుంది. తపము, సంతోషము, ఆస్తిక్యము, దానము, దేవతాపూజ, సిద్ధాంతము, శ్రవణము, మనోనిగ్రహము, జపము, అగ్నికర్మ అంటే హోమము, ఇవి నియమములని తంత్రసారము చెబుతూ ఉంది. ఏది ఏమైనా అష్టాంగములలో యమము, నియమము 1-2 స్థానములను ఆక్రమిస్తూ ఉన్నాయి. దీనిని పట్టే ఇవి ఎంత ప్రముఖమైనవి, ఎంత ముఖ్యమైనవి అన్నది తెలుస్తుంది. వీనిని సాధించట కూడా అంత సులభము కాదు అనేది కూడా ఇక్కడ మనకు వ్యక్తమవుతుంది. కానీ ఏదైతే కష్టముందో ఆ కష్టాన్ని ప్రారంభములోనే అయితే ఉన్న శక్తినంతా కూడగట్టుకొని సాధించే అవకాశం ఉంటుంది. ఈ కష్టాలు పోను వస్తే అప్పుడు ఆ కష్టాలను నిలవరించగల శక్తి కూడా తగ్గిపోయి ఉంటుంది కదా. అందువల్ల ఇవి 1-2 స్థానాలను ఆక్రమించినాయి. ఆ తరువాత ఆసనము. ఆసనం అంటే ఇప్పుడు భౌతికమైన హలాసనము, గరుడాసనము, శీర్షాసనము వంటి అనేక యోగాసనాలుగా పాశ్చాత్యులు పొరబడుతూ ఉంటారు. నిజానికి ఈ అవసరాలన్నీ యమ నియమ స్థాయిలోనే సాధన చేయిస్తారు. పతంజలి చెప్పిన ఆసనం అంటే మనస్సును ఆత్మతో సంధానము చేసి స్థిరముగా ఉంచటము. దీనినే స్థిర సుఖాసనము అంటారు. ఆసనం అష్టాంగ యోగం 3 అంగము. 5 విధములైన కరచరణ స్థానములను నిర్దేశించేది ఇది. పద్మాసనం, స్వస్తికాఖ్యం, భద్రం వజ్రాసనం తథా వీరాసనమితి ప్రోక్తం క్రమాదాసన పంచకం. ఇది భాగవతంలో 3 స్కంధములో చెప్పబడుతుంది. ప్రాణాయామము అంటే ఇది 4. శరీర స్పందనలన్నింటినీ క్రమబద్ధము చేసి ఉంచటయే ప్రాణాయామం. ప్రాణాయామం వలన దేహ దోషములు, ధారణ వలన చేసిన పాపములు, అపరాధములు, ప్రత్యాహారం వలన సంసర్గత అంటే సాంగత్య దోషాలు, ధ్యానము వలన అనీశ్వర గుణములు తొలుగుతాయి. ప్రణవము అంటే ఓంకారముతో ఉమ్మారు ప్రాణాయామం అంటే పూరక కుంభక రేచకాలతో చేయవలెను. ప్రత్యాహారము అంటే ఇంద్రియ జనితములైన బాహ్య ప్రపంచ శబ్దములు దృశ్యముల నుండి దృష్టిని నిగ్రహించి అంతరంగముపై చింతించుట ప్రత్యాహారము. ధారణ అంటే బ్రహ్మమును అంటే ఈశ్వరుని అని కూడా మనం అనుకోవచ్చు. హృదయ పద్మములో ధరించుట ఇది మనోస్థితి. ధ్యానం బ్రహ్మ ఆత్మల గురించిన చింత. ఇది సాధన అంటే ప్రా ముందునకు గతి నడిపించేది. గమ్యము సమాధి. అహం బ్రహ్మతత్వము అనుభవంలోనికి వచ్చే స్థితి ఇది. ధ్యానము ధ్యేయ వస్తువుపై మనస్సును లగ్నము చేసి అన్య పదార్థములను గమనించక నిశ్చలమైన మనస్సుతో అంటే చిత్తముతో ధ్యేయ వస్తువైన ఈశ్వరుని గురించిన చింతలో ఉండుటయే ధ్యానము. సాధనాపూర్వకముగా పొందిన ద్వైతరహిత స్థితి సమాధి. జీవుని ఈశ్వరుని వేరుగా భావించుట ద్వైతము. వానిని ఒకే వస్తువుగా అనుభవించుట అద్వైత సిద్ధి. అదే సమాధిస్థితి. ఇక చివరిది అయినటువంటి ఈ సమాధిస్థితి అంటే 8వది నిత్యము సిద్ధమైన బుద్ధితో కూడి సత్యమైన ఆనందముతో కూడిన తురీయ అంటే మెలకువ నిద్ర స్వప్న స్థితులకు అతీతమైన స్థితిలో ఏకము అక్షరము అంటే శాశ్వతము క్షరము లేనిది అయిన నేను ఉన్నాను అహమస్మి అనే బ్రహ్మభావనలో అహం బ్రహ్మస్మి నేనే ఆ బ్రహ్మను అనే ఎరుక కలిగియుండు అవస్థయే సమాధి.
మీరు వింటున్నారు చెరుకు రామ్మోహన్ రావు గారి సంస్కృతి సౌరభం బెస్ట్ ఆఫ్ 2016 కార్యక్రమంలో ఒక చిన్న విరామం. స్టే ట్యూన్.
హాయ్, నేను మీ చిత్ర అండ్ యు ఆర్ లిసనింగ్ టు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
Hi everyone, I am Muhammad Irfan and you are listening to Mind Media, the voice of India. Idi Bharatiya Swaram.
Amma aukai anjali bor kotto. Adi paata dialogue. Aaj saavi dhoom machale My In Media Radio assal bor kotto. Adi kotta dialogue. Vinandi dhoom machale prati shukraram ratri 7:30 gantalaku. Only on My In Media, the voice of India.
హాయ్, నేను మీ శ్రీలేఖ. మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
శ్రీకృష్ణ గారి కలర్స్ ఆఫ్ మ్యూజిక్ ఆల్బమ్ నుండి 1 మినిట్ మ్యూజిక్ బైట్.
నను కమ్మితే మధుమాసం క్షణమైనా విడిపోతే వనవాసమే.
మైండ్ మీడియా సౌండ్ క్లౌడ్. అరే, అసలే మైండ్ మీడియా టాక్ షోస్ ట్రెండీగా ఇన్ఫోటైన్మెంట్ తో అందరినీ అలరిస్తున్నాయి కదా. మరి మైండ్ మీడియాలో మీకు నచ్చిన షోని మిస్ అయ్యారా? నో ప్రాబ్లం. మీరు వినలేకపోయిన పాడ్కాస్ట్లన్నీ ఒకే చోట soundcloud.com/mindmedialో వినొచ్చు. నచ్చిన షోస్ మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తాయి, మరి అలాంటివి మళ్ళీ మళ్ళీ వినాలన్నా వినొచ్చు. సో జస్ట్ సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
నమస్తే, నేను మీ సునీత. మీరు వింటున్నారు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
పై సూత్రములలో మొదటి 4 విభాగములు పాశ్చాత్యులకు ఇప్పుడిప్పుడే కొంత అవగాహన వచ్చి ఈ యోగము పట్ల ఆకర్షితులవుతున్నారు. ఆ మాటకొస్తే మన దేశములో ఇంచుమించు 133 కోట్ల జనాభాలో కొన్ని వేల మంది అష్టాంగ యోగ సాధకులు ఉంటారేమో, కొన్ని లక్షలలో ఈ విషయం గురించి తెలిసిన వారుంటారేమో. ఊపిరి పీల్చి వదలమంటూ వేలకు వేల డబ్బులు గుంజుతూ మన ఊపిరి తీసే యోగా యోగా కాదు. ఈ యోగము కనిపెట్టిన పతంజలి మహర్షి పేటెంట్ చేసే స్వార్థమునకు ఒడిగట్టి ఉంటే ఎన్ని లక్షల కోట్ల ధనము సంపాదించేవాడు చెబితే మాటలతో తీరదు. నాటి మహనీయులకు విశ్వశ్రేయస్సు ముఖ్యము, తమ స్వార్థము తప్ప వేరేమీ ముఖ్యము కాదు నేడు. ఈ విధముగా అనేకానేక యోగ రహస్యములన్నింటినీ పతంజలి తన యోగ సూత్రములలో పొందుపరిచినాడు. ఈ గ్రంథములోని విషయములు నిత్య జీవితంలో ఆచరించి అనుభూతి చెందవలసినవే కాని కేవలం చదువుట వలన తెలియవచ్చేవి కావు అని గట్టిగా చెప్పవచ్చు. ఇక తిరిగి కృష్ణతత్వమునకు వద్దాం. ఆ విధముగా కట్టివేయబడిన కృష్ణుడు తన పరిసరాలలో ఎవరూ లేరని తెలుసుకున్న పిదప ఆ రోలును కదిలించి పడవేసి ప్రక్క ప్రక్కన నిలబడి ఉన్న మద్ది చెట్ల నడుమ నుండి దోగాడుతూ వెళ్ళినాడు. తానైతే దూరినాడు, కానీ రోలు చెట్ల సందున రాలేక నిలబడిపోవటంతో కాస్త బలం ఉపయోగించినాడో ఏమో చెట్లు రెండూ విరిగిపడినాయి. కుబేరుని కుమారులైన నలకూబర మణిగ్రీవులు శాపము తీరి నిజ రూపములు ధరించి ఆ గోపకిశోరునికి నమస్కరించినారు. వారు, మా బాహ్య అంతరేంద్రియములన్నీ ఆ పరాత్మునికే అంకితమై ఉండవలను అని సవినయముగా మనవి చేసుకుని నమస్కరించి సెలవు తీసుకున్నారు. దీనిని దామోదర లీల అంటారు. ఇప్పుడు అసలు దామోదర అంటే అర్థమేమిటో చూద్దాము. యశోదయ దామ్నా ఉదరే బద్ధ ఇది దామోదర. దామము అంటే త్రాడు, ఉదరయము యశోదచే దామముతో కట్టబడినాడు అన్నది భాగవత అన్వయము. దమాది సాధనే నోదార ఉత్కృష్ట మతిర్యాతయ గమ్యత ఇది దామోదర. దమాత్ దామోదరో విభు భారతము శాంతి పర్వములో చెప్పబడుతుంది. దామములు అంటే లోకములు అని ఒక అర్థము. దామాని లోకనామాని తాని యశోదరాంతరే తేన దామోదరో దేవ శ్రీధర పరికీర్తిత. ఈయనే మన దేహంలోని వారుణ నాడిలో ఉంటాడు. అసలు దామము అంటే తూడు ఉదరమునందు కలిగినవాడు, అంటే కమలం యొక్క తూడు. అందుకే ఆయన కమలనాభుడైనాడు. ఇంత వ్యాఖ్యానము ఉంది దామోదరుడంటే. ఈ వివరణలు చాలు శ్రీకృష్ణుడు శ్రీ మహావిష్ణువు ఒకరే అనటానికి. మన శరీరము వ్రజభూమి. ఈ వ్రజభూమిలో గోవులున్నాయి, గోపాలకులు ఉన్నారు, గోపికలు ఉన్నారు, గోవిందుడు ఉన్నాడు. కానీ ఒక్క గోవిందుని తప్పించి మిగతావన్నీ గుర్తుపడతాము. గోవులు అన్న మాటకు ఇంద్రియములు అన్న ఒక అర్థము ఉంది. మరి ఈ ఇంద్రియములు అంటే గోవులు ఎవరి చేత నడపబడుతూ ఉన్నాయి? ఈ గోవులను పాలించేవారే గోపాలకులు. గోపాలకులు అంటే మన ఆలోచనలు. ఆలోచనల చేతనే కదా మన ఇంద్రియములు ప్రవర్తించేది. వీరి బాగోగులు మంచి చెడ్డలు చూసుకునేవారు గోపికలు. అదే శరీరానికైతే మన ప్రాణములే గోపికలు. మరి ప్రాణములు లేకుంటే గోవులు లేవు, గోపాలులు లేరు. ఇక మిగిలిపోయినవాడు గోవిందుడు. మొదట చెప్పిన మూడు మనకు తెలుసు, కానీ ఈ గోవిందుడు శరీరములో ఎక్కడున్నాడో మనము గుర్తించము. ఎందుకంటే మనము ప్రయత్నించము. వేదము నిర్ద్వందముగా చెప్పింది, పద్మకోశ ప్రదీకాశకం హృదయంచాప్యధోముఖం అధో నిష్ఠ్యావితశ్శాంతి నాభ్యాము ప్రతిష్ఠతి అని చెప్పుకుంటూ వస్తూ, నీవారశోకమత్తన్వి పీతాభాస్వస్త్యనూపమా తస్యా ఆ శిఖాయా మధ్యే పరమా ఆత్మ వ్యవస్థిత. అంటే ఆ గోవిందుడు గుండెకు దగ్గరలో వడ్లగింజ ముళ్ళు ప్రమాణములో నీలిరంగులో వెలుగుచున్న జ్యోతి యొక్క కొసన సూక్ష్మ బిందు రూపుడై విరాజిల్లుతూ ఉన్నాడు. ఇది వేదములో చెప్పినటువంటి మాట. వేదము అపౌరుషేయము. ఎప్పుడు పుట్టింది, ఎవరి అంచనాలు మనము నమ్మను అవసరమే లేని పురాతనమైన, అంటే ఎన్నో లక్షల లక్షల కాలం నాటి మాట ఇది. మనము ఈ భూమి మీద పుట్టినందుకు మొదట వేదములు అపౌరుషేయములు, అవి ఎప్పటి నుండి ఉన్నాయి అన్న కాల నిర్ణయం మనం చేయలేము అన్న నమ్మకానికి ముందు వద్దాము. తర్వాత వేదములపై భక్తిభావము తమకు తాముగానే ఏర్పడుతుంది. వేదాలలోనే అన్నీ ఉన్నాయషా అని ఎగతాళి చేసి విక్రించే వాళ్లకు తగిన జవాబుగా ఇటువంటి ఎన్నో ఉదాహరణలు చూపించి మనము ద్రష్టలైన మన పూర్వీకుల యొక్క రుణము తీర్చుకునే ప్రయత్నం చేస్తాము, జాతి గౌరవమును నిలబెడతాము. నేటి సైంటిస్ట్స్ దానిని సైనస్ నోడ్ అన్నారు. దీనిని వారు 19వ శతాబ్దిలో కనుగొన్నారు, అంటే 1906. అది మన వేదముల యొక్క గొప్పదనం. అంతవరకు వారికి ఈ సైనస్ నోడ్ అనేది ఉంది, అంటే ఆ సైనస్ నోడే ఆ చిట్ట చివర ఆ యొక్క కొసన ఉండే ఆ బిందువే పరమాత్మ అని చెప్పినటువంటి ఆ వేదము ఎన్నటి మాట 1906 వరకు అటువంటిది ఒకటి ఉంది అని తెలియని నేటి సైంటిస్టులు చెప్పిన మాట ఎంతవరకు మనము ఆ గొప్పదనముతో వీరు చెప్పిన విషయాన్ని పోల్చగలము? కావున గోపాలతో కూడిన గోకులమే ఈ శరీరము. ఆ కృష్ణుని మనము ప్రయత్నించి కనుగొంటే మన నివాసమే గోలోకమైపోతుంది. గోకులం అన్న పేరులో ఎంత తత్వము ఇమిడి ఉందో గమనించినారు కదా. ఇక ఒక్క మాట చాణూర ముష్టిక కంసుల గురించి వారితో కృష్ణతత్వం యొక్క అన్వయం ఏమిటి అన్నది ఒకసారి గమనించుదాం. ఉరువులు అంటే తొడలు, తొడలలో శక్తి ఉంటుంది, అంటే చాణూరుడు శక్తికి సంకేతము. ఆ బాహ్య శక్తిని అణిచి తన యందే అంతర్హితము చేసుకునేవాడు భగవంతుడు. అదేవిధముగా ముష్టికుడు, ముష్టి అంటే పిడికిలి, చేయి బలమునకు ప్రతీక. ఆ బలము అంతా బిగించిన పిడికిలిలోనే ఉంటుంది. ఆ బలమును సాధించి తన ఆధీనంలో ఉంచుకున్నాడు ఆ గోపాలుడు. బలరామకృష్ణులను మనం విడివిడిగా చూస్తూ ఉన్నాము, కానీ తత్వము ఒకటే. ఇక కంసుని విషయమునకు వస్తే, కంసము అంటే గిన్నె లేక పాత్ర. ఆంగ్లంలో చెప్పుకొనవలసి వస్తే డిస్క్ అని చెప్పుకోవలసి వస్తుంది, అంటే ఈ వృత్తాకారంలో ఉంటుంది. కాలము అన్నది చక్రమే కదా, అది వృత్తాకారంలో ఉంటుంది. అంటే కంసుడు కాలానికి ప్రతీక. ఆ కాలాన్ని అదుపు చేసినవాడు కృష్ణ పరమాత్మ. దానిని కూడా తన యందే లయము చేసుకొని తానే కాలస్వరూపుడు అని లోకానికి తెలియజేసినాడు. కాబట్టి ఆయనే భూమిపై ఉంటే వేరెవరైనా నేనే కాలము అనుట సాధ్యమవుతుందా? అది కంసునికి సంబంధించినటువంటి కృష్ణతత్వం. ఇక నేను చివరిగా కురుపాండవ సంగ్రామములో అర్జునునకు రథసారథి అయి అర్జునునిలో ఏర్పడిన అజ్ఞానాంధకారాన్ని తొలగించుటకు గీతను బోధించి విశ్వరూపాన్ని చూపించి తద్వారా మానవాళికి తనను చేరు అనేకానేక మార్గములను అతి సులభముగా అర్థమములాగున ప్రసాదించినాడు కృష్ణ పరమాత్మ. ఈ కృష్ణతత్వము అపండితుడనైన నేను చెబితేనే రోజుకు ఒక గంట ప్రకారము 10-15 రోజులు పట్టవచ్చునేమో, ఇక పండితులు చెప్తే ఎన్ని నెలలు పడుతుందో. అందువల్ల భగవద్గీతలో పరమాత్మ చెప్పిన ఈ శ్లోకము తరువాత ఇంకొక మాట చెప్పి నా ప్రసంగమును ముగించుతాను. ఈ శ్లోకము సకలజన విదితమే. అనన్యా చింతయంతో మా యేజనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం భామ్యహం. నిష్కామ భావముతో నిరంతరము నన్ను తలచే భక్తుల యోగక్షేమములు స్వయంగా నేనే చూసుకుంటాను అంటున్నాడు పరమాత్మ. తన తత్వమును అరటిపండు వలచి చేతికిచ్చినట్లు చెప్పినాడు ఆయన. అయినా మనకు అర్థము కాదు, అర్థం చేసుకుని ప్రయత్నం చేయము. అందుకే పునరపి జననం, పునరపి మరణం. ఇక మధ్యందిన మార్తాండుడై భీష్ముడు పరాక్రమింపగా అర్జునుడు చేతకాక చేతలుడుగి ఉండగా కృష్ణుడు త్రివిక్రముడై భీష్ముడిపై పరాక్రమించిన తన చక్రము చేతపూని స్యందనము దిగినప్పుడు ఆయన ఏ విధముగా మన పోతనకు దర్శనమిచ్చినాడు అంటే ఈ పద్యమును తిలకించితే అర్థమవుతుంది. కుప్పించి ఎగసిన కుండలమ్ముల కాంతి గగన భాగం వెల్ల కప్పికొనగా ఉరికిన నోర్వక ఉదరంబులోనున్న జగముల వ్రేగున జగతి కదల చక్రము దోదించి చనుదించురయమున పైనున్న పచ్చని పటముదార నమ్మితి నాలావు నగుబాటు చేయక మన్నింపమని క్రీడి మరల దిగువ కరికి లంఘించు సింగమ్ము కరణి మెరసి నేడు భీష్ముని చంపుదు నిన్ను కాదు విడువు అర్జున అనుచు మద్విశిఖ వృష్టి తెరలి చనుదించు దేవుండు దిక్కునాకు. ఈ పద్యములో ఎంత లోతైన భావము ఉందో, ఎన్ని తాత్వికమైనటువంటి విశేషములు ఉన్నాయో పరిశీలిస్తే అర్థమవుతుంది. శ్రీకృష్ణుడు రథము నగల మీద నుండి కుప్పించి క్రిందికి దూకినాడట. అప్పుడు ఆయన కుండలాల కాంతి ఆకాశమంతా కమ్మివేసిందట. ఇది కేవలము కవితామయమైన అతిశయోక్తి కాదు, ఇది స్వభావోక్తి. లలితాదేవి వేరెవరో కాదు, శ్రీ మహావిష్ణువు యొక్క స్త్రీ రూపమే, పార్వతీదేవి యొక్క పుంరూపమే విష్ణువు. ఇందుకు ప్రమాణము లలితా సహస్రనామాలే. నారాయణి నాదరూప నామరూప వివర్జిత అనే నామాల్లో నారాయణి అనే పేరు ఈ ఏకత్వాన్ని సూచించుతుంది. అంతేకాకుండా గోప్త్రి గోవింద రూపిణి అని కూడా ఉంది. గోవిందుడు అనే పేరు దశావతారాలలో శ్రీకృష్ణుడికే వాడినారు. అందువల్ల లలితాదేవియే శ్రీకృష్ణుడు, శ్రీకృష్ణుడే లలితాదేవి. ఆ జగన్మోహన సౌందర్యానికి కారణము ఈ సౌందర్య లహరియే. లలితాదేవి కుండలములు ఏ విధముగా ఉంటాయో సహస్రనామములలో స్పష్టముగా ఉంది. తాటంక యుగళీభూత తపనోడప మండల అని అమ్మవారి కుండలాలను వర్ణించినారు. తపనమండలము అంటే సూర్యమండలము, ఉడుపమండలము అంటే చంద్రమండలము, నక్షత్రమండలము, ఇవంతా కలిపినటువంటి మండలము చంద్రమండలముగా మనము గ్రహించవచ్చు. సూర్యచంద్రుల కాంతి ఆకాశాన్ని కప్పివేయటం మనం అహర్నిశలు చూస్తూ ఉన్నదే. శ్రీకృష్ణుడు ఆ ఆదిపరాశక్తి యొక్క పుంరూపమే కాబట్టి ఆయన కుండలాల కాంతి కూడా గగన భాగమంతా కప్పివేసిందని కవి అంతర్దృష్టితో చమత్కరించినాడు. ఇది అందులోని తాత్వికత. అది అట్లు ఉంచితే రెండవ పాదములో ఉరికిన నోర్వక ఉదరంబులోనున్న జగముల వ్రేగున జగతి కదల అని వర్ణించటంలో మరొక విశేషము ఉంది. క్రిందికి ఒక్కసారిగా దూకేసరికి పరమాత్మ గర్భములో ఉన్న లోకాలు కదిలిపోయినాయట. ఆ బరువునకు ఆ కుదుపునకు బయటి లోకము కూడా కదిలిపోతూ ఉన్నట్లు ఉన్నదట. అంటే బయట ఉన్న లోకం పోను, మిగిలిన 13 లోకాలున్నాయా లోపల? ఈ అభిప్రాయం నవ్వు తెప్పించిన బయట లోకం ఏమిటి, లోపలి లోకాలేమిటి? అన్ని లోకాలు గర్భములో ఇముడుచుకున్న పరమాత్మ మళ్ళీ ఒక రూపము ధరించి ఉపాధిగతుడై తన లోపల ఉన్న లోకంలో తానే సంచరిస్తూ బయట ప్రత్యేకంగా సంచరించుతున్నట్లు కనిపించటం ఏమిటి? ఇవన్నీ సందేహాలే. ఈ సందేహాలు పోయి అద్వైత స్థితిని అవగాహన చేసుకుంటే తప్ప మోక్షం రాదు. మోక్షాన్ని పొందకుండా మామూలుగా చనిపోవడము, మరో జన్మ ఎత్తడము భీష్మునికి ఇష్టము లేదు. అందుకే చక్రాయుధుడు ఎత్తిన చక్రాన్ని వెనక్కు తీసేసుకున్నాడు. ఇది కూడా అలా ఉంచితే చివరి ఎత్తుగీతలో అసలు రహస్యం దాగి ఉంది. మద్విశిఖ వృష్టి తెరలి చనుదించు దేవుండు దిక్కునాకు అంటున్నాడు భీష్ముడు. అంటే నా బాణము దెబ్బలకు తట్టుకోలేక ఆయుధము పట్టినాడు అని అర్థం. దీనికంటే కొంచెం ముందు పద్యములో కూడా అది నా శస్త్రాహతిం జాలనొచ్చియు అని అంటాడు. అంటే ఇన్నేళ్ళు అవివాహితునిగానే ఉన్నా, ఇంతింత ధర్మ నిర్వహణ చేసినా, ఇంత నిస్వార్థంగా బ్రతికినా, ఇంకా ఈ గాంగేయునికి నేను, నాది, నా ప్రతిభ, నా శక్తి అనే భావములు పోలేదు. ఎంతటి వారికైనా ఈ నేను పోతే తప్ప అసలు నేను ఏమిటో తెలియదు. పైగా ఆ అస్కలిత బ్రహ్మచారి ఆయుధం పట్టినది ఈ అవివాహకుని దెబ్బలకు తాళలేక కాదు, కేవలం కృష్ణుని చేత ఆయుధం పట్టిస్తాననే భీష్ముని ప్రతిజ్ఞ నెరవేర్చటం కోసం మాత్రమే ఆయన ఆయుధం పట్టుట జరిగింది. సైంధవుణ్ణి చంపుతాననే అర్జునుని ప్రతిజ్ఞ నెరవేర్చటం కోసమే మరొకసారి చక్రం అడ్డు వేసినాడు. మొత్తం మీద భక్తుల శబ్దము నెరవేరడం కోసము తన శబ్దాన్ని సైతము చుట్టదుట్టి పక్కన పెట్టినాడు ఆ భక్తరక్షకుడు. భక్తులు అంటే ఆయనకు అంత ప్రేమ. కౌంతేయ ప్రతిజానీహి నమే భక్త ప్రణశ్యతి అని భగవద్గీతలో తానన్నమాట ప్రకారం భక్తుల ప్రతిజ్ఞలను నెగ్గించి తానే ఓడిపోయి భగవంతునిది తల్లి ప్రేమ అని నిరూపించినాడు. అటువంటి పరమాత్మ దర్శనము కావాలన్నా, మనలో ఆత్మరూపంలో ఉన్న ఆయన సాక్షాత్కరించాలన్నా, మనలో ఉన్న కృత్రిమమైన నేను నాది తొలగిపోవాలి. అంతవరకు భీష్మునికైనా అంపశయ్య ఆవేదన తప్పదు. శ్రావణమాస కృష్ణపక్ష అష్టమి లేక బహుళ పక్ష శ్రీకృష్ణ జన్మాష్టమి పగలు సప్తమి సాయంత్రం అష్టమి ఉంటే ఆ రోజు జరపడం ఒక ఆనవాయితీ. సోమ బుధవారం వస్తే ఇంకా పవిత్రంగా కూడా భక్తులు భావించుతారు. ఆ రోజులలో అష్టమి తిథితో పాటు రోహిణి నక్షత్రం కూడా కలిస్తే మహామహిమ కల పర్వదినము అవుతుంది. రోహిణీ నక్షత్రం కలిస్తే మహాపర్వదినమన్న పద్మపురాణంలో కూడా ఉంది. అందరూ ఆనందముతో ఈ పండుగను ఆచరించి అనంత సుఖ సంతోష భోగభాగ్యాలను పొందవలెనని ఆ ఘోషవల్లభుని ప్రార్థిస్తూ సెలవు తీసుకొనుచున్నాను. శుభం భూయాత్.
ఇప్పటి వరకు మీరు విన్నారు చెరుకు రామ్మోహన్ రావు గారి సంస్కృతి సౌరభం బెస్ట్ ఆఫ్ 2016 కార్యక్రమం.
అందరికీ నమస్కారం, నేను మీ అంజనా సౌమ్య. మీరు వింటున్నారు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.